ఓం నమో భగవతే వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతిర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకాం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యైశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం 11వ స్కందం 3వ అధ్యాయం 49వ శ్లోకం. కర్మయోగ విధానం గురించి నాకు దయచేసి వివరించండి అని నిమ్మ మహారాజు ప్రశ్నించాడు. నవయుగేంద్రుల్లో అవిర్హోత్రుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఆయన చెప్పిన సమాధానం ఈ శ్లోకం. శుచి సమ్ముఖ ఆసీన, శుచిగా ఉండండి, సమ్ముఖ చాలా సమీపంగా అర్చామూర్తి ఎదురుగా ఆసీన ఆసీనులయ్యి ప్రాణ సంయమనాదిభి అంటే ప్రాణాయామము ఇంకా మొదలుకున్నటువంటి పద్ధతుల ద్వారా శుచి చేసుకోండి, శుద్ధి చేసుకోండి. దేనిని? పిండం అంటే దేహాన్ని. విశోధ్య అలా పవిత్రం చేసుకొని సన్యాస, సన్యాస అంటే దేహంలో ఉన్నటువంటి వివిధ అవయవాలకి తిలకం దిద్దుకోవడం. సన్యాస కృతరక్ష, అలా తిలకం దిద్దుకుంటే ఏమవుతుంది? తిలకం పెట్టుకుంటే కృతరక్ష ఖచ్చితంగా మనకి భగవంతుని యొక్క రక్షణాన్ని ఆవాహనం చేసినట్టు అవుతుంది. అది తిలకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కృతరక్ష అర్చయేత్ హరి అంటే అర్చించాలి హరిని, భగవంతుణ్ణి. ఈయన ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అంతరంగా బాహ్యంగా శుచి చేసుకొని ప్రాణాయామం ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమ్ముఖం ఆసీన భగవంతునికి దగ్గరగా కూర్చొని పిండం విశోధ్య ఈ శరీరాన్ని వివిధ రకాలైనటువంటి తిలకాలు దిద్దడం ద్వారా సన్యాస కృత రక్ష ఈ శరీరానికి భగవంతుని యొక్క రక్షణాన్ని ఆవాహనం చేసి అర్చయేత్ హరిం ఆ విధంగా హరిని అర్చించాలి అని చెప్పి చెప్తున్నాడు. శుచిహి సమ్ముఖమాసీనః. ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థాన్ని స్మరణ చేస్తూ ఈ శ్లోకం చెప్పండి. ఈ చెప్పినప్పుడే శ్లోకం వచ్చేస్తుంది. శుచిహి సమ్ముఖమాసీనః ప్రాణ సంయమనాదిభిః పిండం విశోధ్య సన్యాస కృతరక్షో అర్చయేద్హరిం. శుచి సమ్ముఖమాసీనః ప్రాణ సంయమనాదిభిః పిండం విశోధ్య సన్యాస కృతరక్షో అర్చయేద్హరిం. భావము భాష్యము చెప్పినది అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాద. తాను శుచి అయి ప్రాణాయామం భూతశుద్ధి మునగు పద్ధతుల ద్వారా దేహాన్ని పవిత్రం చేసుకుని రక్షణార్థం ఈ శరీరాన్ని తిలకంతో తీర్చిదిన తర్వాత అతడు శ్రీహరిని శ్రీహరి సముఖమున ఆసీనుడైన వాడై ఆ దేవదేవుని అర్చింపవలెను. భాష్యం: దేహమునందుల వాయువును నియంత్రించడానికి ప్రాణాయామము ప్రామాణికమైనటువంటి వైదిక విధానం. అలానే దేహాన్ని పవిత్రం చేసుకోవడానికి భూతశుద్ధి అనేది కూడా ఒక విధానం. మనుషుడు అంతరంగంగానూ బాహ్యంగానూ శుద్ధుడై ఉండవలెను అనుట శుచి అనే పదానికి అర్థం. కేవలం దేవదేవుని ప్రీత్యర్థమే కర్మలను చేయవలెను అనడం కూడా శుచి అనే దానికి అర్థం. భగవంతునికి నామాన్ని జపిస్తూ శ్రవణం చేస్తూ ఆ దేవదేవుని ఏదో ఒక విధంగా స్మరించినట్లయితే మనుషుడు విశుద్ధమైనటువంటి జీవన స్థితికి చేరుకొనగలడు. ఇది క్రింది వేద మంత్రాలలో వర్ణించబడింది. ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో అపివా యస్మరేత్ పుండరీకాక్షాం స బాహ్యాభ్యంతర శుచిహి. ఇది గరుడ పురాణం. దేహాన్ని తిలకంతో దిద్దుకొని అంగన్యాస కరన్యాసాలు చేస్తూ మంత్రాలు వలించినప్పటికీ కూడా మనుషుడు తన మనస్సులో ఇంద్రియ భోగాన్నే భావిస్తూ ఉన్నట్లయితే, తలుస్తూ ఉన్నట్లయితే అతని యొక్క శ్రీహరి పూజ కేవలం వ్యర్థమేనని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు పేర్కొన్నారు. కనుక భగవంతుడు పరమ పావనుడని, తాను తుచ్ఛమైనటువంటి భగవత్ సేవకుడనని భావించుచు అనుకూలమైన మనస్సుతో దేవదేవుని అర్చించవలెనని శుచిహి అనే పదం ఇక్కడ తెలియజేస్తుంది. భగవంతుని పట్ల అనుకూలురు కానటువంటి వారు దేవాలయములో జరిగేటువంటి శ్రీ విగ్రహారాధనను మెచ్చరు, మెచ్చుకోరు. భగవంతుడు సర్వవ్యాపి గనుక ఆ రీతిగా విగ్రహారాధన చేయవలసిన అవసరం లేదని పలుకుతూ వారు దేవాలయానికి వెళ్లేటువంటి సామాన్య జనులను కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అలాంటి అసూయగ్రస్తులు హఠయుగము లేదా రాజయోగం వంటి దేహ కసరత్తులకే ఇష్టపడుతూ ఉంటారు. కానీ పరిపక్వమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవ స్థితిలో మనుషుడు దేవదేవుడే సమస్తానికి మూలమని, అందువల్ల అతడే ఆరాధ్యుడని తెలుసుకోగలుగుతాడని వాసుదేవ సర్వమితిహి మామేకం శరణం వ్రజ వంటి భగవంతుని యొక్క వాక్యాలు సూచిస్తున్నాయి. ఆ విధంగా పంచరాత్రి విధిని అనుసరించి శ్రీ విగ్రహారాధన చేసేటువంటి భక్తులు భక్తి యోగము తప్ప ఇతర ఏ యోగ పద్ధతికి కూడా ఆకర్షితులు కారు. మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ నమావోం విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఒకసారి వైకుంఠలోకానికి నారదముని సోదరులైనటువంటి కొద్దిమంది ఏకత్ర ద్వితత్ర త్రితత్ర ఇలాంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది స్వామి దర్శనానికి వెళ్తారు. యథార్థంగా వాళ్ళు వెళ్ళారు కానీ వాళ్లకు స్వామి కనిపించడం లేదు, సంపూర్ణ రూపంతో కనిపించడం లేదు. ఎలా కనిపిస్తున్నారు స్వామి అనంటే ఒక పెద్ద దివ్య తేజస్సు కనిపించినట్లుగా, స్పష్టంగా భగవంతుని చూడలేకపోతున్నారు వాళ్ళు. ఇందులో నారదముని వచ్చారు. నారదమునికి భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడుగా ఆ దివ్యమంగళ స్వరూపం ఎంతో అద్భుతంగా వైభవంగా కనిపిస్తుంది. భగవంతుడు చూడు ఎంత అద్భుతంగా ఎంత దివ్యంగా ఉన్నాడని చెప్పి నారదముని వెంటనే భగవంతుని చూడగానే పొగడ్డం మొదలుపెట్టాడు, స్తుతి చేస్తున్నాడు. వీళ్ళంటారు మాకెక్కడ కనిపించట్లేదు కదా, మాకంతా ఒక పెద్ద తేజస్సు కనిపిస్తుంది అంతే, తేజస్సుకు మించి మాకేం కనిపించట్లేదు. నారదముని అంటారు స్వామి సచ్చిదానంద స్వరూపుడు, ఆయన మీకు కనిపించడం లేకపోవడం ఏంటి, చక్కగా కనపడుతుంటాను అన్నాడు. లేదు మాకు అలా కనిపించడం లేదు, మాకంతా కూడాను ఒక పెద్ద వెలుగులా కనిపిస్తున్నారు అంతే. అప్పుడు నారదుడికి అర్థమైంది ఏమిటనంటే ఇది నాకేమో ఇలా కనిపిస్తున్నారు వాళ్ళకేమో అలా కనిపిస్తున్నారు అని అంటే ఇక్కడ దోషం ఎక్కడుంది, కనిపించేటువంటి వ్యక్తిలో లేదు చూసేటువంటి వ్యక్తిలో ఉంది. స్వామిని అడిగాడు ఎందుకు స్వామిని దివ్య దర్శనం వీళ్ళకి ఇవ్వడం లేదు, వాళ్ళకి ఇంకా నా దివ్యమైనటువంటి సచ్చిదానంద విగ్రహ స్వరూపం పట్ల పూర్తి విశ్వాసం రాలేదు, దానికని చెప్పి వాళ్ళకి ఆ విగ్రహం దర్శనం ఇవ్వడం లేదు. వాళ్ళ అవగాహనలో నేను పరబ్రహ్మాన్ని సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని, అందుకనే వాళ్ళకి ఆ పరబ్రహ్మ స్వరూపుడుగా ఆ బ్రహ్మజ్యోతిగానే వాళ్ళకి కనిపిస్తున్నాను. నీ అవగాహనలో సచ్చిదానంద స్వరూపుడైనటువంటి శ్రీ విగ్రహాన్ని, అందుకని నీకు ఇలా కనిపిస్తున్నాను. ఎంత మాత్రమున ఎవరు తలిచినా అంత మాత్రమే నీవని అన్నమాచార్య చెప్పారు కదా, అందుకని నీకు ఈ విధంగా నేను దర్శనమిస్తున్నాను, వాళ్ళకి ఆ విధంగా కనిపిస్తున్నాను. నారదుడు అన్నాడు మీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడానికి కోట్లాది మంది ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భక్తులందరూ స్వామి దర్శనం కోసం అలా ఎదురు చూస్తున్నారు ఆ విధంగా. అలాంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసే భాగ్యం వీళ్ళకి లేదా స్వామి అని చెప్పి అడిగాడు. వాళ్ళు ఎంతైనా నా సోదరులు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని. అప్పుడు భగవంతుడు అన్నాడు వాళ్ళకి అవకాశం రావాలంటే వాళ్ళు శ్రీవిగ్రహారాధనలో నిమగ్నమైతే వస్తుంది, ముందున అర్చామూర్తిని సేవించడంలో నిమగ్నమైతే అప్పుడు వాళ్ళకి నన్ను ఎలా దర్శించాలో ఈ వైకుంఠ లోకంలో నా యొక్క స్వయం స్వరూపం వాళ్ళకి కనిపించేటువంటి అవకాశం వస్తుంది. ముందు వాళ్ళని అర్చామూర్తిని సేవించాలా, మరి మీ అర్చామూర్తిని సేవించాలంటే దానికి పద్ధతి ఏమిటి, విధానం ఏమిటి, మీ అర్చామూర్తిని సేవించే పద్ధతి ఏమిటి అది చెప్పండి స్వామి అని. అప్పుడు భగవంతుడు ఒక 5 రాత్రులు పంచరాత్రులు తన అర్చామూర్తిని ఎలా సేవించాలి, ఏ విధంగా పూజించాలి, ఆ పూజించినప్పుడు ఉండవలసిన భావన ఏమిటి, ఎలా సేవించాలి అంటే అక్కడ హారతి ఎలా దిప్పాలి, చామర ఎన్నిసార్లు వేయాలి, విగ్రహానికి పాదభాగానికి ఎన్నిసార్లు హారతి ఇవ్వాలి, మధ్యభాగానికి ఎన్నిసార్లు హారతి ఇవ్వాలి, శిరోభాగానికి ఎన్నిసార్లు హారతి ఇవ్వాలి, ఈ వివరాలు కాకుండా ఆ విగ్రహాన్ని ఆ విధంగా శ్రీ విగ్రహాన్ని అర్చామూర్తిని అర్చకుడు పూజ చేస్తున్నప్పుడు ఏ భావంతో పూజించాలి ఇవన్నీ కూడా నారద పంచరాత్రకం అని చెప్పేసి స్వామి 5 రాత్రులు పాటు నారదమునికి ఉపదేశిస్తే ఆ నారదుడు దాన్ని సృష్టికి అందరికీ కూడా భగవంతుని సేవించే విధానంగా నారద పంచరాత్రకంగా మనకు అందించాడు అనమాట. నారద పంచరాత్రకం అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా, పంచరాత్రకం అంటే ఐదు రాత్రుల పాటు భగవంతుడు నారదమునికి చేసినటువంటి ఉపదేశం, అర్చామూర్తిని సేవించవలసిన విధానం. ఆ పంచరాత్రి విధి ప్రకారంగా భగవంతుని సేవించినప్పుడు ఏమవుతుందంటే, సాక్షాత్తు భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆ పంచరాత్రి విధిని ప్రపంచానికి అందించినటువంటి నారదముని యొక్క అనుగ్రహం మనకు లభించి, మామూలు సామాన్యమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి భక్తి స్థానంలో చాలా చాలా చక్కటి పవిత్రత స్థానానికి ఎదిగే అవకాశం ఉంది. ఆ పంచరాత్రి విధి ప్రకారంగా మిగతా ఈ సోదరులందరూ కూడాను భగవంతుని అర్చామూర్తిని సేవించారు. ఆ తర్వాత వాళ్ళకు వైకుంఠలోకాల్లో భగవంతుని యొక్క స్వీయ రూపం సాక్షాత్కారం అయింది. ఇక్కడ నీమ మహారాజు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, కర్మయోగ విధానం గురించి చెప్పండి అన్నాడు. అవిర్హోత్రుడు దానికి సమాధానం చెప్తున్నాడు. సమాధానం ఇలా మొదలుపెట్టాడు, సకర్మ అకర్మ వికర్మ అంటే వైదిక శాస్త్రాల ప్రకారంగా తెలుసుకోవాలి, తెలుసుకొని వికర్మ అనే దాన్ని వదిలిపెట్టి సకర్మను చేయడం మొదలుపెట్టాలి. వేదాల్లో సకర్మ అనేది చాలా చాలా వివరించారు. ఆ సకర్మను ఎందుకు చేయాలి అని అంటే, సకర్మ జీవిత లక్ష్యం కాదు, అకర్మ జీవిత లక్ష్యం. అకర్మ అంటే కృష్ణ భక్తి, ఎటువంటి కర్మ అంటదు. ఆ అకర్మ అనేటువంటి కృష్ణ భక్తిని చేరుకునే నిమిత్తం వేదాల్లో సకర్మలు ఉపదేశించారు. నేను ఈ ఫలితం, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది అనేటువంటిది వివరించారు. దాన్ని చేయాలి. ఎందుకు చేయాలి అంటే, బిడ్డకు జబ్బు చేసింది, తండ్రి ఔషధం ఇవ్వాలని వచ్చాడు, ఔషధం ప్రత్యక్షంగా ఇస్తే వాడు తీసుకోడు, అందుకని ఔషధానికి ముందు మిఠాయి తీసుకొస్తాడు. మిఠాయి తీసుకోరనంటే టక్కన తీసుకోవడానికి ముందుకు వస్తాడు, అప్పుడు మిఠాయి వెనక్కి లాగి ఈ ఔషధం తీసుకుంటానంటే ఈ మిఠాయి ఇస్తా, అప్పుడు సరే నాకు మిఠాయి కావాలి కాబట్టి అలానే అని చెప్పేసి అప్పుడు మిఠాయి తీసుకుని దాని తర్వాత ఔషధం తీసుకుంటాడు, జబ్బు నయమైపోతుంది. సకర్మ అనేటువంటి మిఠాయిని వేదాలు ఎందుకు ఉపదేశిస్తున్నాయంటే, అకర్మ అనేటువంటి ఔషధాన్ని మనకి ఇవ్వడం కోసం, భవరోగం అనేటువంటి మన జబ్బును తగ్గించడం కోసం. ఏమిటి మన భవరోగం? నిరంతర జన్మ మృత్యువులు. కాబట్టి ఆ సకర్మలు ఒక పక్కన చేస్తూనే వాటిని క్రమేపీ ఏం చేయాలి అంటే భగవద్ అర్పితం చేయడం నేర్చుకోవాలని చెప్పి అంటున్నాడు. సకర్మ అంటే నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది. క్రమేపీ వేదాల్లో శాస్త్రాల్లో ఈ విషయాలను తెలుసుకుంటూ వాటిని భగవంతునికి ఎలా అర్పించాలి అనేటువంటిది నేర్చుకోవాలి. అది ఎలా నేర్చుకోవాలి, ఎలా మొదలవ్వాలంటే తంత్రాల ద్వారా, వైష్ణవ తంత్రాల ద్వారా కేశవుణ్ణి ఆరాధించడంతో ప్రారంభించాలని చెప్పన్నారు. వైష్ణవ తంత్రాలు అంటే ఇక్కడ ప్రధానమైనది ఏం చెప్పారు భాష్యంలో? పంచరాత్రక విధి అని చెప్పన్నారు. ఆ పంచరాత్రక విధి అనే వైష్ణవ తంత్రం ద్వారా కేశవుణ్ణి ఆరాధించాలి. కేశవుడు అనంటే జయదేవ గోస్వామి చెప్పినటువంటి దశావతార స్తోత్రం ప్రకారంగా కేశవ ధృత మేన శరీర కూర్మ శరీర నరహరి రూప వామన రూప భృగుపతి రూప రామ శరీర హలధర రూప బుద్ధ శరీర కల్కి శరీర, ఇలా భగవంతుని యొక్క అవతారాలన్నీ ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒక అవతారం పట్ల, ఏదో ఒక దివ్యమంగళ స్వరూపం పట్ల పూర్తి ఆకర్షణ కలిగి ఉండి నువ్వు ఆరాధన మొదలు పెట్టమంటున్నారు. తర్వాత శ్లోకంలో అదే చెప్తున్నారు అనమాట. భగవంతుని యొక్క ఈ అవతారాల్లో ఏదో ఒక రూపం పట్ల సంపూర్ణమైన ఆకర్షణతో అర్చన మొదలు పెట్టమంటున్నారు. ఎందుకంటే ఆకర్షణకి అర్చనకి చాలా చాలా సంబంధం ఉంది. ఆకర్షణ ఎక్కువగా ఉన్నప్పుడు అర్చన అనేది మనస్ఫూర్తిగా జరుగుతుంది. మనం దారిలో పోతున్నాం, దేని మీద ఆకర్షణ ఉంటుందో చూపులు ఎక్కువ అటువైపే వెళ్తాయి, మనసు ఎప్పుడు అలా దాన్నే ఆలోచిస్తుంది, కార్యం కూడా ఆ పక్కన చేయడానికి వెళ్తాం. సో భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం పట్ల ఆకర్షణ కలిగి ఉండి అర్చన చేయమంటున్నారు. అలా చేసిన తర్వాత ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ అర్చన చేసేటప్పుడు అర్చామూర్తికి దగ్గరగా నువ్వు కూర్చున్నప్పుడు శుచి శుభ్రత ప్రాణాయామం ద్వారా, భూతశుద్ధి ద్వారా. భూతశుద్ధి అంటే ఏం లేదు, పంచభూతాలు ఉంటాయి, భూమి నీరు నిప్పు గాలి ఆకాశం, అవి శరీరంలో ఉంటాయి. శరీరంలో ఏదైతే ఖండ మాంసాలు ఉన్నాయో అవి భూమికి గుర్తుగా, ద్రవాలు ఏవైతే ఉన్నాయో జలానికి గుర్తుగా, జఠరాగ్ని ఇలాంటివన్నీ ఉన్నాయి అవి అగ్నికి గుర్తుగా. మరి శ్వాస తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలో గాలికి గుర్తుగా, మరి ఆకాశానికి గుర్తుగా కడుపులో ఉండేటువంటి ఖాళీ ఆకాశం. మరి ఆకాశం ఉంటేనే కదా తినేటువంటి అవకాశం ఉండేది. కడుపు ఖాళీగా ఉన్నాయి, కడుపు ఏం పడలేదు పొద్దున్నుంచి కడుపులో అని అంటుంటాం. ఆకాశం అది అంటే ఆకాశం ఉంటేనే అవకాశం ఉంటుంది. ఆకాశం లేదనుకోండి, భర్తీ అయిపోయింది అనుకోండి, ఏం తినలేను, రాజభోగ పూర్తిగా అయిపోయింది, ఇంకిప్పుడేం తినేదిలే అని చెప్పంటాం. ఆకాశం ఇలా భూతశుద్ధి అనంటే ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి శరీర అవయవాలని వివిధ రకాలైనటువంటి ప్రాణాయామ క్రియల ద్వారా, స్నానం ద్వారా శుద్ధి చేసుకో, మంత్రాల ద్వారా శుద్ధి చేయడు. ఇవన్నీ చేసిన తర్వాత భగవంతుని దగ్గర కూర్చోవాలి. కూర్చున్న తర్వాత అక్కడ పవిత్రంగా తిలకం ధరించి, ఆ తిలకం కూడా ఏంటంటే ఈ శరీర రక్షణార్థం అన్నమాట, తిలకాన్ని ధరించి శ్రీహరి సమ్ముఖంలో ఆసీనుడైన వాడై ఆ దేవదేవుని అర్చించాలి. ఈ విధానం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. నిమ్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటి, కర్మయోగ విధానం చెప్పండి అన్నాడు. కర్మయోగ విధానం ద్వారా జీవుడు ఎలా ముక్తి పొందగలడు, అవిర్హోత్రుడు ఎలా ప్రారంభించాడు, సకర్మ వికర్మ అకర్మ అని చెప్పుకుంటూ వచ్చి తిన్నగా సాధకుణ్ణి విగ్రహారాధనలో నిమగ్నం చేస్తున్నాడు. ఈ విగ్రహారాధన కేశవుని యొక్క విగ్రహారాధన చేయడం ద్వారానే ఏమవుతుందంటున్నాడు, హృదయ గ్రంథి తిరిగిపోతుందని చెప్తున్నాడు. హృదయ గ్రంథి ముందు ముందు శ్లోకాల్లో అంటున్నాడు, హృదయ గ్రంథి ఛిద్రమైపోతుంది. భాగవతంలో శ్లోకం చూడండి, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి ద్రష్ట ఏవాత్మనీశ్వరే అని. నిజంగా భాగవతాన్ని కనుక చక్కగా శ్రవణం చేస్తే భిద్యతే హృదయ గ్రంథి, ఈ హృదయ గ్రంథి తగ్గిపోతుంది. ఛిద్యతే సర్వ సంశయ, అన్ని అనుమానాలు కూడా పూర్తిగా అంతరించిపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి, చేసిన కర్మలన్నీ కూడా పూర్తిగా హరించుకుపోతాయి. ద్రష్ట ఏవాత్మనీశ్వర, భగవంతుడు స్పష్టంగా మనకి గోచరిస్తాడు. కర్మయోగ విధానం గురించి చెప్పమని చెప్పేసి నిమ్మహారాజు అడిగితే శ్రీ విగ్రహారాధన గురించి చెప్పుకుంటూ వచ్చాడు అవిర్హోత్రుడు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, నవయోగేంద్రులలో అవిర్హోత్రుడు కర్మయోగ విధానానికి సర్వోత్కృష్టమైన దశకు చేరి మనం పవిత్రం చేసుకోవాలంటే శ్రీ విగ్రహారాధన ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాడు. ఈ శ్లోకాలన్నీ అలానే వస్తున్నాయి. శ్రీ విగ్రహారాధన కేశవుడిని ఆరాధించాలి, ఆ కేశవునికి ఏదో ఒక విగ్రహం పట్ల ఆకర్షణ కలిగి ఉండాలి, కూర్చునేటప్పుడు చక్కగా శుచి చేసుకుని తిలకం పెట్టుకొని, తర్వాత శ్లోకాల్లో కూడా ఇంకా బాగా చెప్తారనమాట. ఏమిటి, ఆ పూజా సామాగ్రి అంతా తెచ్చి దగ్గర పెట్టుకోవాలి, పూజ సామాగ్రి పెట్టుకుని స్థలం అంతా శుద్ధి చేసుకోవాలి, సంప్రోక్షణ చేసుకోవాలి, అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ చేయడం ద్వారా వ్యక్తి క్రమేమీ పవిత్రమయ్యి సంపూర్ణమైన ఆధ్యాత్మిక అవగాహనతో చక్కగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు. ఇదే నీమి మహారాజు ఈ నవయోగేంద్రుల్ని ఇంతకుముందు ఇంకో ప్రశ్న అడిగాడు, భక్తులంటే ఎలా ఉంటారు, ఎన్ని రకాలుగా ఉంటారు అని చెప్పేసి అడిగినప్పుడు దానికి హవి అనే నవయోగేంద్రుడు ఏం చెప్పాడంటే, భక్తులు మూడు రకాలుగా ఉంటారు, కనిష్ట మధ్యమ ఉత్తమ. ఉత్తమ అధికారి ఎలా ఉంటారు, సర్వభూతేషు య పశ్యతి భగవద్భావమాత్మన భవంతి భగవదాత్మన యేషస భాగవతోత్తమ. సర్వజీవుల్లో కూడా ఆ భగవంతుని చూడగలుగుతూ, భగవంతుని యందు ఆ సర్వజీవుల్ని దర్శించగలుగుతూ, భగవంతుని యొక్క సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉండేటువంటి వాడు భాగవత ఉత్తముడు. ఈశ్వరే తదధీనేషు బాలిసేషు ద్విషత్సుచ ప్రేమ మైత్రి కృపా ఉపేక్ష యక్కరోతి స మధ్యమ. భగవంతుని పట్ల ఈశ్వరే తదధీనేషు ఆయనకి భక్తుల పట్ల బాలిసేషు, బాలిసేషు అంటే బచ్చాలు అంటే కొత్తగా చేరిన భక్తులు, ద్విషత్సుచ అంటే ద్వేషించేటువంటి వ్యక్తులు, ఈ నలుగురు పట్ల ప్రేమ భగవంతునికి, మైత్రి భక్తులకి, కృప అదే కొత్తగా వచ్చిన భక్తులకి, ఉపేక్ష ద్వేషులకి, ఇలా ప్రదర్శిస్తూ ఎవరైతే ఉంటారో యక్కరోతి స మధ్యమ, అతను మధ్యమ అధికారి. మరి ఇప్పుడు నేనంటాను, కనిష్ట అధికారి ఎవరు అనంటే హవి ఏం చెప్తున్నాడంటే, అర్చయామేవ హరయాం పూజామ్య శ్రద్ధయే హతే నతద్ భక్తేషు చ అన్యేషు స భక్త ప్రాకృత స్మృత. అర్చయామేవ స్త్రీ విగ్రహాన్ని చక్కగా పూజ చేస్తున్నాడు, అర్చన చేస్తున్నారు. హరయే పూజాం, పూజ కూడా చేస్తున్నాడు. య శ్రద్ధయా ఈహతే, శ్రద్ధతోనే చేస్తున్నాడంట. కానీ నా తద్భక్తేషు, భక్తులతో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలో తెలియదు. నచ అన్యేషు, బయట వాళ్లతో సామాన్య జనంతో ఎలా ఉండాలో తెలియదు. స భక్త, అలాంటి భక్తుడు ప్రాకృత స్మృత, అతను ప్రాకృత భక్తుడు. ఇక్కడ హవ్యము విగ్రహారాధనలో నిమగ్నమై శ్రద్ధతో విగ్రహాన్ని పూజిస్తూనే భక్తుల పట్ల జన సామాన్యం పట్ల ఎలా ప్రవర్తించుకోవాలో తెలియనటువంటి వాడు కనిష్టాధికారి లేదా ప్రాకృత భక్తుడు, భక్తిలో అధముడు అంటున్నారు. ఇక్కడ అవిరుహోత్రుడు ఏం చెప్తున్నాడంటే, కేశవునికి విగ్రహారాధనలు ఎవరైతే నిమగ్నం అవుతారో, శుచి శుభ్రత ఇవన్నీ పెట్టుకొని, తిలకం పెట్టుకొని, ఏమి పూజ సామాగ్రి అంతా పెట్టుకొని ఎవరైతే నిమగ్నం అవుతారో వాళ్ళు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానానికి చేరుకుంటారని చెప్తున్నారు. ఈ రెండు వాక్యాలు ఎలా ఉన్నాయి చూడండి, పరస్పరం విరుద్ధంగా అనిపించడంలా. ఆచార్యులు ఏదైనా సరే ఇలా చెప్తున్నారు అని అంటే దీనికి మళ్ళీ ఆచార్యులే వివరణ ఇవ్వాల. మనం దీనికి వివరణ ఇవ్వడానికి చూస్తే ఇప్పుడు నేను చెప్పిన మాటకి విన్నవాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతుంది. అక్కడేమో కనిష్టాధికారి లక్షణం ఏంటంట, విగ్రహారాధనలోనే నిమగ్నమై ఉంటాడంట, భక్తుల్ని జనసామాన్యాన్ని పట్టించుకోడు. ఇక్కడేమో కర్మయోగ విధానంలో పరిపూర్ణత సాధించాలంటే ఏం చేయాలంట, కేశవునికి విగ్రహారాధనలో ఒక పద్ధతిగా నిమగ్నం అయ్యడం ద్వారా, పంచరాత్రిక విధిని అనుసరించడం ద్వారా అతను పరిపూర్ణత సాధిస్తాడు. ఇక్కడే ఉన్నారు శ్రద్ధయే హతే, శ్రద్ధతో విగ్రహారాధనలో ఉంటాడు కానీ భక్తుల పట్ల జనసామాన్యం పట్ల ఎలా వ్యవహరించాలో తెలియదు, అతను కనిష్టాధికారి. అంటే ఇప్పుడు అవిరుహోత్రుడు చెప్పే సమాధానంలో మనల్ని మళ్ళీ కనిష్టాధికారి అవ్వమని ప్రేరేపిస్తున్నాడా, లేకపోతే కవి చెప్పేటువంటి సమాధానంలో కనిష్టాధికారి అంటే ఆయన ఏదన్నా వేరే అర్థం వచ్చినట్టుగా ఏదైనా తప్పు అర్థం చెప్పాడా, ఎట్లా ఇది అంటే, వారిద్దరిలో ఎవరు తప్పనే చెప్పలేదన్నమాట. నవయోగింద్రులు వాళ్ళు శుద్ధ భక్తులు, వాళ్ళు చెప్పేదని మనం అర్థం చేసుకోవడంలో సరిగ్గా అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. అర్థం చేసుకునే విధానం ఏంటంటే, ఇక్కడ మొట్టమొదటి కనిష్టాధికారి విషయానికి వద్దాం. కనిష్టాధికారి అని అంటే విగ్రహారాధనలో నిమగ్నమయ్యేటువంటి వాళ్ళు కనిష్టాధికారులు అని కాదు ఇక్కడ అర్థం. ఆలయంలో శ్రద్ధగా శ్రీ విగ్రహారాధనలో నెలకొనినను అంటే అర్థం ఏంటంటే, ఆలయంలో శ్రీ విగ్రహారాధనలో నెలకొనినప్పటికీ కూడా భక్తులతో జనసామాన్యంతో వ్యవహారం తెలియనటువంటి వ్యక్తి అతను కనిష్టాధికారి. మామూలుగా శ్రీ విగ్రహారాధనలో ఎవరు నిమగ్నం అవుతారు చెప్పండి, ఎన్నో సంవత్సరాలు భక్తి చేసుకుంటూ, భక్తి సాధన చేస్తూ, హరినామ దీక్ష పొంది, మళ్ళీ ఎన్నో సంవత్సరాలు హరినామ దీక్ష ప్రకారంగా భగవంతునికి భక్తులకి సేవ చేస్తూ, తర్వాత గురువుగారి దగ్గర గాయత్రి దీక్ష అయితే ఆ గాయత్రి దీక్ష అయిన బ్రాహ్మణుడు గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. గాయత్రి దీక్ష తీసుకుని బ్రాహ్మణ దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి, గర్భగుడిలోకి ప్రవేశించిన వ్యక్తి అతను కనిష్టాధికారి ఎట్లా అవుతాడు మరి? ఇక్కడ అందుకే ఏం చెప్తున్నారంటే, విషయం సార్ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. విగ్రహారాధన చేసేటువంటి స్థాయిలో ఉన్న భక్తుడు అయినప్పటికీ కూడా జనసామాన్యం పట్ల, భక్తుల పట్ల ఎలా ప్రవర్తించాలో వ్యవహారం తెలుసుకోకపోతే అతను కనిష్టాధికారి అవుతాడు. దీని అర్థం ఏంటంటే, కనిష్టాధికారి అంటే కేవలం విగ్రహారాధన చేసే వ్యక్తి కనిష్టాధికారి కాదు. అంటే కనిష్టాధికారులు అంతా విగ్రహారాధన చేసేవాళ్ళేనా, ఇంకా మిగతా ఎక్కడ కనిష్టాధికారులు ఉండరా? అంటే ఇక్కడ మనం పొద్దున్నే గురువాష్టకం పడతామే, ఆ గురువాష్టకంలో ఒక చిన్న శ్లోకం ఈ కన్ఫ్యూజన్కి అర్థం చెప్పేస్తుంది, క్లారిటీ ఇచ్చేస్తుంది. ఏమిటదంటే, శ్రీ విఘ్నహారాధన నిత్యనాన శృంగార తన్మందిరమార్జనాద యుక్తస్య భక్తంచ నియుంజతోపి వందే గురో శ్రీ చరణారవిందం. ఇక్కడ ఉంది సమాధానం. విగ్రహారాధన మొదలుకొని మందిర మార్జనం వరకు అన్ని విధాలైనటువంటి సేవలలు, వీటిల్లో ఆధ్యాత్మ గురు మనల్ని నిమగ్నం చేస్తాడు, పద్ధతిగా ఆయన నిమగ్నం చేస్తాడు. అందుకని అలాంటి ఆధ్యాత్మ గురుకు నా నమస్కారాలు అని చెప్తున్నారు. అందులో మనకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే, స్పష్టత, మందిర విగ్రహ మార్జనం చేసే మొదలుకొని విగ్రహారాధన వరకు అన్ని విధాలైన సేవలలో, ఏ సేవలోనైనా సరే, వ్యక్తి నేను కృష్ణుడే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, మధ్యలో భక్తులు జనసామాన్యంతో నాకు సంబంధం లేదు, వాళ్లతో ఎలా వ్యవహరించాలి నాకు పట్టింపు లేదు అని భావిస్తూ ఉంటే అతను కనిష్టాధికారి. స్పష్టత వచ్చింది. మందిర మార్జనం మొదలుకొని రకరకాల సేవలున్నాయి, వంటగది, మరి కార్యాలయంలో కార్యనిర్వహణ, ఇంకా రకరకాల పుస్తక వితరణ, ఎన్నెన్నో సేవలు ఉన్నాయి మనకి. మందిరంలో శుభ్రం చేసే సేవ మొదలుకొని విగ్రహానికి అలంకారం చేసే సేవ వరకు ఈ సేవల్లో ఏ సేవలు అయినా కానీ నేను కృష్ణుడే, మధ్యలో ఇంకెవ్వరూ లేరు అని భావిస్తూ భక్తులతో జనసామాన్యంతో ఎలా ప్రవర్తించాలని తెలుసుకోకపోతే అతను కనిష్టాధికారి. అపార్థం చేసుకోకండి, ఈ శ్లోకాన్ని చూసి విగ్రహారాధనలో శ్రద్ధగా నిమగ్నమైన వాడు కనిష్టాధికారి అని చెప్పి అలా అపార్థం చేసుకుని అపరాధాలు చేసి భక్తిలో మన యొక్క ప్రగతిని అనవసరంగా ఆపుకోకండి. ఇక్కడ కనిష్టాధికారి అంటే ఎవరు అంటే, చిన్న సేవ మొదలుకొని పెద్ద సేవ వరకు ఎవరైనా కానీ నేను కృష్ణుడే, మధ్యలో ఎవరు లేరని భావిస్తూ ఉన్నట్లయితే అతను కనిష్టాధికారి. చాలా మంది బయట అంటూ ఉంటారు, చూస్తారా, నేను దేవుడు అంతే, మాకు మధ్యలో గురువు, భక్తులు, సాధువులు, శాస్త్రాలు ఇవన్నీ మాకు అవసరం లేదంటూ ఉంటారు. అది కనిష్టాధికారితనం. ఇక్కడేం చెప్తున్నారంటే, అవిర్హోత్రుడు మన సమాధానంలో విగ్రహారాధనలో మీరు నిమగ్నం అవ్వాలి. నిమగ్నమయ్యి ఎలా నిమగ్నం అవ్వాలి? వైష్ణవ తంత్రం ప్రకారంగా, అంటే పంచరాత్ర విధి ప్రకారంగా నిమగ్నమయ్యి. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, అంటే నిన్నటి శ్లోకంలో, గురువు యొక్క కరుణ ద్వారా. చూడండి, ఇక్కడ గురువు వచ్చారు, శాస్త్రం వచ్చింది, సాధువులు వచ్చేసారు. చూసారా, అవిర్హోత్రుడు చెప్పే సమాధానంలో వ్యక్తి విగ్రహారాధన చేయడం ద్వారానే పవిత్రం అవుతాడు, సందేహం లేదు. కానీ వ్యక్తి విగ్రహారాధన చేయాలంటే ఈ మూడుని పెడుతున్నాడు. ఎవరిని? గురువుని, సాధువుని, శాస్త్రాన్ని. శాస్త్రం ఏమిటి? ఇక్కడ పంచరాత్రకం ఇది. గురువు ఎవరు? ప్రత్యక్షం గురువు యొక్క కరుణ ఉండాలని చెప్తున్నారు. సాధువులు ఎవరు? ఆయనతో పాటు ఇంకా పూజ చేసేటువంటి ఇంకా సహ సాధకులు. సో గురువు, సాధువు, శాస్త్రం ముగ్గురిని పెట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ అవిర్హోత్రుడు. ఇలా నువ్వు వైష్ణవతంత్రమైన పంచరాత్రికి విధి ప్రకారంగా గురువు యొక్క కరుణతోటి నువ్వు విగ్రహారాధన చేస్తే క్రమేపీ ఏమవుతావు? నువ్వు చక్కగా పవిత్రమయ్యి భక్తుల ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటావు. ఈ పంచరాత్రిక విధి అనేటువంటిది మనకి ముఖ్యంగా ఏమిటంటే 5 విధానాలను తెలియజేస్తుంది అనమాట. పంచరాత్రిక విధి అంటే 5 విధానాలు. పర, వ్యూహ, వైభవ, అంతర్యామి, అర్చామూర్తి. ఇది మీకు పంచరాత్రికి విధి చెప్పేది. పంచరాత్రి విధి అంటే ఉట్టి అర్చామూర్తి అని కాదు. ఇక్కడ ఈ 5 విషయాలు అర్థం చేసుకుంటే పంచరాత్రికి విధి అర్థమైనట్టు. పర అంటే మూల పురుషుడైనటువంటి, సర్వ అవతారాలకు కూడాను మూల కారణుడైనటువంటి శ్రీకృష్ణుడు. పరవ్యూహము అంటారు. వ్యూహ అంటే ఆయన నుంచి వచ్చినటువంటి చతుర్వ్యూహం, వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ. ఆ 2వ చతుర్వ్యూహమైన సంకర్షణ నుంచే ఈ మొత్తం అవతారాలన్నీ వస్తాయన్నమాట. అందుకే 3వది వైభవం అంటే భగవంతుని యొక్క వివిధ అవతారాలు అన్నమాట. రకరకాల అవతారాలు ఉన్నాయి కదా, లీల అవతారాలు, పురుష అవతారాలు, యుగ అవతారాలు, మన్వంతర అవతారాలు. వైభవ భగవంతుని యొక్క అవతారాల యొక్క లీలలన్నీ మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత అంతర్యామి. అంతర్యామి అంటే ఎవరు? అందరిలో ఉన్నాడు కదా. అంతర్యామి అంటే పరమాత్మ. ఈ పరమాత్మను మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చివరికి ఎవరు? అర్చామూర్తి. అర్చామూర్తి అంటే ఎదురుగా ఉన్నటువంటి అర్చామూర్తి. ఈ జగత్తులో మనకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు ఈ 5 మందిలో, మనకు అందుబాటులో, దగ్గరగా అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అర్చామూర్తి, అంతర్యామి. పరమాత్మ ఇక్కడే ఉంటాడు, అర్చామూర్తి గుళ్ళకెళ్తే భగవంతునికి అర్చామూర్తి ఎదురుగా కనిపిస్తాం. ఒక్కసారి నువ్వు అర్చామూర్తి దగ్గరికి వస్తే గురువు, సాధువు, శాస్త్రాల యొక్క సాంగత్యం లభిస్తుంది. వాళ్ళు చెప్పేటువంటి ఉపన్యాసాల ద్వారా వైభవాన్ని తెలుసుకోవచ్చు, భగవంతునికి వివిధ అవతార లీలను తెలుసుకోవచ్చు. పంచరాత్రి విధి పాటించేటువంటి బ్రాహ్మణులు ఈ 5 తెలుసుకోవాలి. ఒకసారి వైభవం కనుక నీకు అర్థమైందంటే ఈ వైభవం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యూహం నుంచి వస్తుంది. ఏమిటా వ్యూహం? చతుర్వ్యూహం, వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ. ఆ వ్యూహం నీకు అర్థమైందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? పర. పర అనంటే పరవ్యూహమైనటువంటి గోలోక బృందావనం నుంచి వస్తుంది. గోలోక ధామ్ని నిజధామ్ని తలేచి తస్య దేవీ మహేష హరిధామ సుతేషు తేషు తేతే ప్రభావ రిచయ విహితాచయవ గోవిందమాది పురుషం తమహం భజ. అంచేత ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు హవి చెప్పిన దానికి అవిర్హోత్రుడు చెప్పిన దానికి స్పష్టత అర్థమైంది కదా. హవి చెప్పిన నిర్వచనంలో కనిష్టాధికారి అంటే ఎవరంటే చిన్న సేవ మొదలుకొని పెద్ద సేవ అయినటువంటి విగ్రహారాధన వరకు ఏ సేవలైనా కావచ్చు అవి, వాటిల్లో నేను కృష్ణుడే డైరెక్ట్, మధ్యలో ఇంకెవ్వరు లేరు అని భావిస్తూ భక్తులతోనూ ఆ కృష్ణుని సేవించే భక్తులతోనూ జనసామాన్యంతోనూ ఎలా వ్యవహరించాలో తెలియకపోతే అతను కనిష్టాధికారి లేదా భక్తిలో అధముడు అని చెప్పాలి. అవిరిహోత్రుడు చెప్పిన విధానం ఏంటంటే ఇక్కడ పంచరాత్రికి విధిని పాటిస్తూ గురువు యొక్క కరుణతో సాధువుల యొక్క సాంగత్యంతో విగ్రహారాధనలో శ్రీ విగ్రహానికి ఆకర్షితమైపోయి చాలా ఆకర్షణ ఉండాలంటే ఇక్కడ చెప్తున్నారు గురువు కరుణ ఒకటి ఉండాలి, నీకు విగ్రహారాధన పట్ల చాలా ఆకర్షణ ఉండాలి, చాలా బంధనం ఉండాలి. చాలా బంధనం అంటే నేను గమనిస్తుంటాను కొద్దిమంది భక్తులు ఇక్కడ విగ్రహారాధనకి ఎంత ఆకర్షణ అంటే వాళ్ళకి రోగం వచ్చినా రొప్పు వచ్చినా ఏమైనా ఇబ్బంది వచ్చినా ఒక్కోసారి మనసు కలత చెందినా ఏమొచ్చినా కానీ ఆ విగ్రహారాధన మానరు, వాళ్ళు వచ్చి ఆ విగ్రహారాధన చేసుకుని వెళ్తుంటారు. ఎందుకంటే ఒకసారి మనసు కలత చెందుతుంది, సహజమే, అప్ అండ్ డౌన్ సహజమే. భక్తులు పడి లెగిస్తే కానీ మనకు తెలుస్తుంది కదా, నాలుగు దెబ్బలు తగిలితే కానీ తట్టుకునేదట్టో తెలుస్తుంది మనకి. ఏమొచ్చినా కానీ కలత చెందకుండా విగ్రహారాధన కాన్స్టెంట్ గా స్థిరంగా సేవ చేస్తూ ఉంటారు కొద్దిమంది భక్తులు. అది ఆ విగ్రహాల పట్ల ఆకర్షణ, గురువు యొక్క కరుణ. ఇవన్నీ ఉండి గురువు సాధు శాస్త్రాలతో మనం విగ్రహారాధన చేస్తే ఏమవుతుందంట, సర్వోత్కృష్టమైన స్థానానికి వెళ్తాం. ఎందుకంటే ఈ అర్చయమేవ హరయ్య పూజ అనే కనిష్టాధికారి లక్షణం గురించి చెప్పినప్పుడు కనిష్టాధికారి అంటే ఎవరు అంటే విగ్రహాల పక్కన విగ్రహారాధన చేస్తూ భక్తులను బయట వాళ్ళని పట్టించుకోవడం తెలియని వాడు కనిష్టాధికారి అనగానే ఓ భక్తుడు కల చెందిపోయి నన్ను అడిగాడు, అంటే ప్రభు ఇప్పుడు ఆ విగ్రహారాధన చేసేవాళ్ళంతా అదేనా అని అన్నాడు. మరి పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సేవ చేశారు, నామజపం చేశారు, హరినామ దీక్ష తీసుకున్నారు, బ్రాహ్మణ దీక్ష తీసుకున్నారు, తర్వాత గర్భగుళ్ళకి అడుగు పెట్టారు వాళ్ళు ఇంకా అదేనా అన్నాడు. అది కాదయ్యా అని నేను మళ్ళీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఈ రెండింటికి క్లారిటీ నాకు ఇక్కడ దొరికింది అనమాట. హవి చెప్పిందైనా విగ్రహారాధన చెప్తున్నాడు ఇక్కడ, అవిరిహోత్రుడు విగ్రహారాధన చెప్తున్నాడు, గురువు సాధు శాస్త్రాలతో చేసేటువంటిది. గురువు సాధు శాస్త్రాలు లేకుండా నువ్వు ఊడ్చే సేవ మొదలుకొని విగ్రహారాధన వరకు ఏ సేవ చేసినా కానీ అది నీకేం చేస్తుంది, నీకు నిజంగా కృష్ణుడితో సంబంధాన్ని ఇవ్వదు అనమాట. అందువల్ల ఇక్కడ విగ్రహారాధనకు మనకు కావాల్సింది అంటే శుచి ఒకటి, తిలకధారణ ఒకటి, ఈ రెండు ముఖ్యంగా చెప్తున్నారు. శుచి అనంటే బాహ్యంగాను అంతరంగాను శుచిత్వం ఉండాలి. దానికి ఒక మంత్రం కూడా చెప్తున్నారు. ఏమిటా మంత్రము? ఓం అపవిత్రో పవిత్రోవా సర్వావస్థ గతో అపివా యస్ మరేత్ పుండరీకాక్ష స బాహ్యాభ్యంతర శుచిహి. అపవిత్రమైనటువంటిదంతా పవిత్రం అవుగాక, సర్వావస్థ అన్ని అవస్థల యందు అన్ని స్థితుల యందు, యస్మరేత్ ఎప్పుడు అనంటే పునరీకాక్షను స్మరించగానే బాహ్య అభ్యంతర శుచి, అంతరంగా బాహ్యంగా అంటే బాహ్యంగాను భావంలో భావంలోను బాహ్యంలోను ఈ రెండింటిలో కూడా శుచిత్వం లభిస్తుంది. పునరీకాక్ష అనగానే శ్రీరంగంలో పునరీకాక్ష మందిరం ఒకటి ఉంది, మన భక్తులందరూ చూసే ఉంటారు. శివ చక్రవర్తి శ్రీరాముడి వంశంలో వచ్చినటువంటి రాజు, రావణాసురుడి ఆగతాలన్నీ కూడా విని రావణాసురుడిని సంహరించాలని ఆయన వెళ్ళాడంట. వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక శ్వేత వరాహం కనిపించి ఆయనకు అడ్డంగా నిలిచింది. పిలుస్తుంటే నేను రావణాసురుడిని సంహరించాలని వెళ్తుంటే ఈ శ్వేత వరాహం ఏంటి నాకు దారి మధ్యలో అని చెప్పి దాన్ని ఆయన దాడి చేశాడు. ఎంత దాడి చేసినా శ్వేత వరాహాన్ని ఏం చేయలేకపోతున్నాడు ఆయన. క్రమేపీ ఆయనకు అర్థమైంది ఇది మామూలు శ్వేత వరాహం కాదు, దివ్యమైనటువంటి శ్వేత వరాహం అని అర్థమయ్యి శరణాగతి పొందాడు. శరణాగతి పొంది అప్పుడు భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమే చెప్పాడు, రావణాసురుడిని నాకు వదిలే, అది నా అకౌంట్, నువ్వు రావణాసురుడిని వెళ్ళినా కూడా ఏమి చేయలేవు. కారణం ఏంటంటే అతను అనేక రకాలుగా అతను వరాలు పొంది ఉన్నాడు, చాలా వరాలు పొంది ఉన్నాడు. అతను వరాలన్నీ కూడా సంపూర్ణంగా సంతృప్తి పరుస్తూ రావాలంటే నేనే రావాలి, కాబట్టి అతని విషయం నాకు వదిలేస్తాయి అని చెప్పేసి నువ్వు వచ్చినటువంటి ఈ ప్రాంతం పేరు చాలా ముఖ్యమైనటువంటి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది నీరజవనం అని చెప్పి ఇక్కడ ఒక పర్వత ప్రాంతం ఉంది అక్కడ గుహ ఆ గుహలోకి వెళ్ళి నువ్వు అని చెప్పేసి అన్నారు. అందుకే శివ చక్రవర్తి ఆ గుహలోకి వెళ్తే అక్కడ మార్కండేయమని తపస్సు చేసుకుంటూ ఉన్నారు భగవంతుని కోసం. శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన భగవంతుని కోసం తపస్సు చేస్తున్నాడు. అక్కడ చేస్తుంటే ఆ మార్కండేయముని శివ చక్రవర్తిని కలిసినప్పుడు శివ చక్రవర్తికి చెప్తాడు మార్కండేయమని, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా శివి, ఎందుకంటే ఎవరు ఈ ప్రదేశానికి రాలేరు, నువ్వు వచ్చావంటే భగవద్ అనుగ్రహంతో వచ్చావు నువ్వు అని చెప్పి అక్కడ దగ్గరలో ఒక పుట్ట చూపించి ఈ పుట్టకు అభిషేకం చేయమని చెప్పన్నాడు. అప్పుడు ఆ పుట్టకైనా పాలతో అభిషేకం చేసినప్పుడు ఆ పుట్టంతా కూడా నువ్వు పూర్తిగా కరిగిపోయి ఆ పుట్టలోంచి పుట్టినటువంటి విగ్రహం పుండరీకాక్ష విగ్రహం అనమాట. ఆ విగ్రహానికి పుండరీకాక్ష అని చెప్పి పేరు పెట్టారు. మీరు ఇప్పటికి కూడా వెళ్ళి ఆ పుండరీకాక్ష విగ్రహాన్ని చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మంత్రము అక్కడ పైన రాసి ఉంటుంది. అక్కడ వైష్ణవుల యొక్క విశ్వాసం ప్రకారం ఏంటంటే ఈ పవిత్ర మంత్రం ఆ పుండరీకాక్షని దగ్గర పుట్టిందంట. అందుకనే అక్కడ యస్మరేత్ పుండరీకాక్షం అని చెప్పి టక్కన ఆ పేరు వచ్చింది. స్వామికి ఎన్నో పేర్లు ఉన్నాయి, చాలా చాలా పేర్లు ఉన్నాయి. యస్మరేత్ పుండరీకాక్షం, పుండరీకాక్షను స్మరించగానే బాహ్యాభ్యంతర శుచిహి భావంలో బాహ్యంలో శుచి జరుగుతుందని ఎందుకు చెప్పారంటే పుండరీకాక్షుడి దగ్గర ఈ మంత్రం పుట్టిందంట. అక్కడ శివ చక్రవర్తి అలానే మార్కండేయుడు ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళు భగవంతుని పూజించారు. సూర్యచిందులు చామర విస్తృతుంటారు భగవంతుడికి. అంతేకాకుండా అక్కడ ఆదిశేషుడు ఆదిశేషుడు రూపంలో కాకుండా ఒక బ్రాహ్మణుడు ఒక భక్తుడు రూపంలో ఉంటాడు అక్కడ. ఎందుకు అలా ఉన్నాడంటే స్వామి విగ్రహం ప్రకటం కాగానే స్వామి ఆజ్ఞాపించాడు శివ చక్రవర్తిని, అయోధ్య నుంచి బ్రాహ్మణులు పిలిపించు, నీది అయోధ్య కదా, మరి ఇక్ష్వాకు వంశం కదా అని చెప్పంటే సరే అని చెప్పేసి బ్రాహ్మణులు ఒక 100 మంది బ్రాహ్మణులు వచ్చారు అక్కడి నుంచి స్వామిని సేవించడానికి. దారి మధ్యలో అనారోగ్యం చేత ఒక బ్రాహ్మణుడు కాలం చేశాడు. కానీ ఆయన కాలం చేసినటువంటి అశుభం శివ చక్రవర్తి తెలియకూడదని చెప్పి భగవంతుడే ఆ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కూర్చున్నాడు అక్కడ. అందుకని అక్కడ ఆదిశేషుడికి ఆదిశేష స్వరూపం కాకుండా బ్రాహ్మణుడి స్వరూపంలో భక్తుడి స్వరూపంలో అక్కడ మామూలుగా ఉంటాడనమాట. అక్కడ ఆదిశేషుడు పడగ విప్పి ఉండడం కాకుండా ఈ విధంగా ఈ పుండరీకాక్ష దేవాలయంలోని పవిత్ర మంత్రం వచ్చింది అని చెప్పి అంటారు. భావంలోనూ బాహ్యంలోనూ మనకి పవిత్రీకరణ కావాలి. ఇక్కడ భాష్యంలో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు ఏమిటంటే చాలామంది ఏమంటారు ప్రత్యేకంగా విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడు అంతటా ఉన్నాడు కదా అని అంటారు, అంతటా నేను భగవంతుని చూసుకోవచ్చు కదా. కొద్దిమంది మంత్రం స్పష్టంగా నామాన్ని నోటితోనే చెప్పాల్సిన అవసరం ఏముంది స్వామి, నా మనసులో పోతా ఉంటుంది అని చెప్పంటారు. ఇంకొద్దిమంది ప్రత్యేకంగా జపమాలతో నామం చేయాల్సిన అవసరం ఏంది, నోట్లోట్లో అనుకుంటే చాలదా, దానికి ఒక లెక్క ఎందుకు, దానికి ఒక లెక్క ఎందుకు అనవసరంగా, భగవన్నామానికి లెక్కతో పనేంటి, అది అలా నోట్లో ఎంత వస్తే అంత అని చెప్పేసి ఈ అవగాహనలకి శ్రీ విగ్రహారాధన సమాధానం ఇస్తూ ఉందన్నమాట. ఏమనంటే సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని యొక్క కరుణావతారం ఈ అర్చామూర్తి. ఎందుకంటే పంచరాత్రకంలో పర వ్యూహ వైభవ అంతర్యామి అర్చామూర్తి ఇది చివరిది అనమాట. బద్ధజీవుడు అనుసంధానం అవడానికి చివరి కరుణ ఈ అర్చామూర్తి. అందుకని అర్చామూర్తిని సేవించడం ద్వారా అంతటా ఉన్నటువంటి ఆ భగవంతుని కృప మనకి ఇక్కడి నుంచి వస్తుంది. కరెంటు అంతటా ఉంది, కరెంటు అంతటా ఉంది కదా అని ఎక్కడైనా అక్కడ వెళితే అక్కడ మనం దాన్ని ఉపయోగించాలని ప్రయత్నించామనుకో ఏమవుతుంది, కొట్టుద్ది షాక్. కానీ అదే కరెంటు ఇక్కడ చల్లని గాలి రూపంలో మనకు ఉపయోగపడుతూ ఉంది, అదే కరెంటు ఇక్కడ శబ్దాలు నలుగురు వినేదానికి మైక్ రూపంలో ఉపయోగపడుతూ ఉంది, కాంతి రూపంలో కనబడుతూ ఉంది. కానీ కరెంటు అంతటా ఉంది, తీగలు అంతటా ఉంది, కరెంటు అంతటా ఉంది కదా కరెంటు అని చెప్పేసి ఎక్కడైనా సరే నేను కరెంటును చూడగలుగుతాను, ఎక్కడైనా కరెంటు ప్రయోజనం పొందగలుగుతానంటే పొందడానికి మనం ఉంటాం లేదో మళ్ళీ ప్రశ్న వస్తుంది. అలా కాకుండా దానికంటూ ఒక ప్రయోజనార్థం ఇక్కడ ఉందన్నమాట. అలా భగవంతుడు సర్వవ్యాపి అంతటా ఉన్నాడు, కానీ ఆయన ఇక్కడ శ్రీ విగ్రహ రూపంలో సాక్షాత్తు మనకు దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము స్వామిని సేవించి పవిత్రీకరణ చెందవచ్చు. మనసులో మంత్రం పోతానే ఉంటుంది అని అంటే ఆ మనసులో నిజంగా నీకు ఏదైనా పోతా ఉంటే దాని నోట్లో నువ్వు బయటికి చెప్పేస్తావు. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు చూడండి, ముందు రోజు ఏదైనా టీవీలో సీరియల్ చూశారనుకోండి, తర్వాత రోజు స్కూల్లో అంతా అదే డిస్కషన్ ఉంటుంది. ఎందుకు, ఆ సీరియల్ మనసులో పోతా ఉంటుంది కాబట్టి. వీడు ఇక్కడ క్లాసులో కూర్చున్నా కానీ నిన్న సీరియల్ చూసా భలే ఉంది అని అందులో డైలాగులు అవి ఇవి అని చెప్తున్నాడు. నీ మనసులో ఏదైతే పోతా ఉంటుందో అది నీ నోట్లో కూడా వస్తూ ఉంటుంది, అది అసలు విషయం. కాబట్టి నిజంగా నీకు నామస్మరణ మనసులో జరుగుతుంది అంటే సహజంగా నోటితో వచ్చేస్తాం, అంతే కదండి. మనసులో ఏదైతే మనం ఎక్కువ ఆలోచిస్తామో నోటితో అదే మాట్లాడతాం, నోటితో ఎక్కువ ఏదైతే మాట్లాడతాం చేతితో అదే పనులు చేస్తాం. అందువల్ల భగవన్నామని నాలుకతో భగవంతుడు ప్రపంచంలో ఎంతోమంది కర్మానుసారంగా వాళ్ళు చేసుకున్న దుష్కర్మలకి నోరు లేదు, వాళ్ళకి చెప్పలేరు. వాళ్ళు భగవంతుడు మనకి మంచి నాలుక ఇచ్చాడు, నాలుకతో భగవన్నామం ఎందుకు మనం చెప్పకూడదు? పురంధరదాసులు వారు అంటారు చక్కటి నాలుగు ఉన్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు ఆ నాలుగుతో అని చెప్పి. పోనీ నాలుగుతో అంటున్నాము మేము, కొద్దిమంది మేము నాలుగుతో నోట్లో నోట్లో మేము చెప్పుకుంటూ ఉంటాము, దానికి మళ్ళీ లెక్కెందుకు జపమాలతో అని అంటే ఉంది సంఖ్యాపూర్వక నామగానన తిబి కాలావసానీ కూతవు. సంఖ్యాపూర్వక నామగానన తిబి ప్రజ్ఞానికి లెక్క ఉంది కదా. ఇక్కడ మన ఆయుష్కు ఒక లెక్క ఉంది, రోజుకు ఒక లెక్క ఉంది 24 గంటలు, ప్రతిదానికి లెక్క ఉంది. లెక్కలేందే లెక్క లేకపోతే ఆ వ్యక్తిని కూడా లెక్క చేయడు. అలా మనం చేసే జప సంఖ్య కూడా లెక్క ఉండాలి. లెక్క ఉంటే భగవంతుడు లెక్క చేస్తాడు దాన్ని. మరి షడ్గోస్వాములు వాళ్ళు వాళ్ళకన్నా గొప్పవాళ్ళం మనం కాదు కదా. ఆ షడ్గోస్వామి అష్టకం ఏం చెప్తుంది చూడండి, సంఖ్యాపూర్వక నామగానన తిబి కాలవసాని కృత. లెక్క ఉండాలి, లెక్క లేకపోతే మీరు ఒప్పుకోరు. చూడండి కావాలంటే ఇప్పుడు నేను 9:30 వరకే నా లెక్క, నేను ఆ లెక్క దాటాను అనుకోండి ఇక నన్ను లెక్క చేయరు మీరు. లెక్క ఉంది, ప్రతిదానికి లెక్క ఉంది ఇక్కడ. కాబట్టి అంటే జపం కూడా నిర్దిష్టంగా 108 పూసలు ఉన్నటువంటి జపమాల మీద లెక్కిస్తూ మనం చేస్తే చాలా ప్రయోజనం ఉంటుందన్నమాట. అవే ఇక్కడ భాషలో చెప్తున్నారనమాట. అసూయగ్రస్తులు ద్వేషులు ఇలా మాట్లాడుతుంటారు, కానీ కాస్త శ్రద్ధ విశ్వాసం కలిగిన వాళ్ళు ఈ సత్యాలు అర్థం చేసుకోవాలి. నామం నోటితో చెప్పాలి, ఆ చెప్పేది కూడా మాలతో లెక్క వేయాలి. సో అర్చన కూడాను విగ్రహారాధన దగ్గర మనము అర్చన చేయాలన్నమాట. ఇవి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు. తిలకధారణ గురించి మీకు తెలిసిందే, వైష్ణవ తంత్రాల్లో వైష్ణవ శాస్త్రంలో తిలకధారణ చాలా ముఖ్యమైనది. ఇది ఏమిటి, మనం ధరించే తిలకంలో విష్ణువు యొక్క పాదం, ఇది తులసి. ఈ తిలకధారణ వల్ల శరీరం అనేటువంటి దేహాన్ని, ఈ శరీరం అనే దేహాన్ని, ఈ మనస్సు అనేటువంటి దేహం అనేటువంటి దేవాలయాన్ని, మనస్సు అనేటువంటి మందిరాన్ని మనం చక్కగా అలంకరిస్తున్నాం, అలంకారం చేసుకోవడం అనమాట. అంతేకాకుండా మనం బయట ఎవరైనా వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా మన తిలకం చూడగానే హరే రామ హరి కృష్ణ అంటారు. భగవంతుని యొక్క స్మరణ వాళ్ళకి తెప్పిస్తున్నాం ఈ తిలకం ద్వారా. శాస్త్రం కూడా ఏముంటుందంటే తిలకం లేనటువంటి నుదురు శ్మశానంతో సమానం అని చెప్తుంది. కొంచెం భారీగా వాక్యం చెప్తుంది అనమాట, తిలకం లేనటువంటి నుదురు శ్మశానంతో సమానం అనేసి. అందుకని తిలకానికి ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఇక్కడ. తిలకం ఇక్కడ మనం ధరించడం ద్వారా, కుంకుమ కానీ మన తిలకం కానీ ఇక్కడ ధరించడం ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ జ్ఞాన నాడి ఉంటుందన్నమాట. ఆ జ్ఞాన చక్రం అనేటువంటిది బాగా తేజవంతమయ్యి జ్ఞాపక శక్తి కానీ లేకపోతే మనలో భగవంతుని యొక్క విషయాలు అవగాహన చేసుకునే శక్తి, మెయిన్గా బయట విషయాలు బాగానే అర్థమవుతాయి, భగవంతుని విషయాలు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద గాడ్ దట్ విల్ ఇంక్రీజ్ అనమాట. ఇంకొకటి, మనం గోపీచందనం ఎందుకు పెట్టుకుంటాము వైష్ణవులుగా అని అంటే, ద్వారక దగ్గర గోపీచందనం అనేటువంటిది ఒక ప్రత్యేక ప్రదేశం. భగవంతుడు కృష్ణుడు అంతర్ధానమయ్యాడని చెప్పి విషయం తెలుసుకుని గోపికలంతా కూడా ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ నదిలో ప్రవేశించి వాళ్ళు గోలోకానికి చేరుకున్నారు. ఆ నదీ తీరంలో ఉండేటువంటి ఆ మొత్తం ప్రాంతాన్ని గోపీచందనం అంటాము. వైష్ణవులు ఆ గోపీచందనాన్ని తెచ్చుకొని తిలకంగా ధరిస్తారు. అర్థం ఏంటంటే, ఈ తిలకాలు నేను ధరిస్తున్న నా ఉద్దేశం ఏంటంటే నా గతి చివరికి ఆ భగవంతుని చేరుకోవడము, నా జీవితం యొక్క లక్ష్యం, తిలకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది. అందుకే గోపీచందనాన్ని ఎందుకు ధరిస్తామంటే, ఆ గోపికలు కృష్ణుని చేరుకున్నటువంటి ప్రదేశం గోపీచందనం అని ద్వారకకు దగ్గరలో ఉంది. మన వాళ్ళు కూడా ద్వారక వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి తిలకాలు తెచ్చుకుంటారు. అక్కడ పెద్ద పెద్ద తిలకాలు ఇంత లావి అమ్ముతారు. అందుకని ఈ తిలకం పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే, నా గతి నరక గతి కాదు, స్వర్గగతి కాదు, మళ్ళీ తిరిగి ఈ భూలోకంలో జన్మ తీసుకోవడం కాదు. నా గతి ఏమిటంటే వాసుదేవ పరాంగతి, భాగవతం చెప్తుంది కదా శ్లోకం, అందుకే ఆ భగవంతుని చేరుకోవడమే నా గతి అని చెప్పి తిలకం ద్వారా నేను సూచిస్తున్నాను. ఇంకొక అర్థం ఏంటంటే, శరీరంలో మన ప్రాణం పోయేటువంటి దశలో మనకి ప్రాణవాయువు ప్రాణశక్తి, మనం ఎన్ని తిలకాలు ధరిస్తాం మొత్తం నూతి మీద ఒక్కటేనా? అదేదో ఎమర్జెన్సీ అంటే, కానీ మామూలుగా మనం 13 తిలకాలు ధరిస్తాం కదా. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః వాసుదేవాయ. ఈ 13 వైష్ణవ తిలకాలు ఎందుకు ధరిస్తామంటే, మనము ప్రాణం పోయేటువంటి దశలో ప్రాణశక్తి ఈ 13 తిలకాల ద్వారా ప్రయాణించి చివరికి ఎక్కడికి వెళ్తుంది? పైన పైన తిలకం పేరేంటి? వాసుదేవాయ నమః. బ్రహ్మరంధ్రం దగ్గర ఉండే తిలకం వాసుదేవాయ. అందుకే భాగవతంలో వాసుదేవ పరాగతి అని ఉంది, వాసుదేవాయ నమః అని అందుకు వచ్చింది. వాసుదేవాయ నమః అంటే మన యొక్క ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా గనక వెళ్ళినట్లయితే అది భగవంతుని యొక్క పాదపద్మాలను చేరుకుంటుంది. మామూలుగా మన ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా పోదు, ఇంకా రకరకాల వేరే వేరే రంధ్రాల గుండా పోతుంది అనమాట. నవరంధ్రాల్లో అధో రంధ్రాల గుండానో లేకపోతే మధ్య రంధ్రాల గుండానో అట్లా వెళ్తుందనమాట. కానీ ఏంటంటే బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం గనక పోతే అది భగవంతుని పాదాలను చేరుతుంది. సో తిలకం యొక్క ఉద్దేశం అది కూడా ఉందనమాట. ఏంటంటే నేను ప్రాణం వదిలే సమయంలో అది బ్రహ్మరంధ్రం ద్వారా భగవంతుని యొక్క పాద పద్మాలను చేరుకోవాలి. ఇది తిలకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, కృతరక్షో సన్యాస. సన్యాస అనేది శరీరాన్ని తిలకంతో అలంకరించుకోవటం. అది దానివల్ల ఏమిని కృతరక్షో, నీ శరీరానికి రక్షణ, భగవంతుని యొక్క రక్షణని ఆవాహనం చేయడం తిలకదారుని అంటే. కానీ ఈ రోజుల్లో మనం తిలకం పెట్టుకుని బయటకు వెళ్తే అదేదో నామోషి అనుకుంటాం, లేకపోతే అదేదో కొంచెం బయట వాళ్ళు కామెంట్ చేస్తారు అనుకుంటాం. ఇంకొద్దిమంది ఏంటంటే నేను కొంచెం ఎక్కువ అవగాహనతో తిలకం బయట ఉంటాం కాదు స్వామి, లోపల ఉండాలి, వేషధారణ కాదు ముఖ్యము అని చెప్పి అంటారు. నిజమే, వేషధారణ ముఖ్యం కాదు, దానికన్నా ముఖ్యమైన గుణధారణే. కానీ నిజంగా నీ గుణధారణ ఉంటే వేషధారణ సహజంగా రావాలి. లాయర్ డ్రెస్ వేసుకోవడం ముఖ్యం కాదు, లా చదివి ఉండాలి అని అంటారు ఆయన. నిజమే, లా చదివినోడు లాయర్ డ్రెస్ వేసుకోకుండా ఉంటాడా? లాయర్ డ్రెస్ వేసుకోకపోతే ఉపయోగం ఏంటి? కాబట్టి అక్కడ వేషధారణ ముఖ్యమే, గుణధారణ ముఖ్యమే. అన్నమాచార్య ఎందుకు ఏం చెప్పారు?
భావములోన బాహ్యమునందున గోవింద గోవిందాయని కొలువవు మనసభావములోన బాహ్యమునందున.
రెండు చెప్పాడు ఆయన, బాహ్యమునందునే చేయండి అని, భావంలోనే ఉండండి అని లేదు. బాహ్యము భావము. ఇక్కడ కూడా పవిత్ర మంత్రం ఏం చెప్తుంది చూడండి, యస్మరేత్ పునరీకాక్షం స బాహ్యాబ్ అంతర శుచిహి. శుచిత్వం అంటే కూడా బాహ్యము ఉండాలి, లోపల ఉండాలి. కొద్దిమంది ఇదనంటే నామమాత్రమైనటువంటి వైరాగ్య జీవితం తీసుకున్న వాళ్ళు అంటారు, బాహ్యంగా శుచి అక్కర్లేదు స్వామి, లోపల శుచి ఉంటే చాలు, లోపల శుచి ఉంటే చాలు, బాహ్యంగా శుచి అక్కర్లేదు అంటే స్నానాలు పానాలు ఏం చేయక్కర్లేదు, లోపల శుచి ఉంటే చాలు, లోపల శుద్ధిగానే ఉన్నాను నేను. ఇక్కడ ఏం చెప్తున్నారు, అంతరంగా బాహ్యంగా రెండు విధాలా శుచి ఉండాలి. అన్నమాచార్య ఏమంటున్నారు, భావంలోనూ బాహ్యంలోనూ గోవింద గోవింద అయిన కొలవో మనస అని చెప్పంటున్నారు. అంటే ఈ కీర్తన ఇది చాలా ముఖ్యమైన కీర్తన. మనస్సుని ఒక మందిరంగా మలచి ఆ మనస్సు అనేటువంటి మందిరంలో కృష్ణుణ్ణి కృష్ణ మురారిని ఎలా సేవించాలి, ఏ విధంగా సేవించాలి. ఇప్పుడు పూజ అర్చన చేస్తున్నాం చెప్పానే, అర్చన చేస్తున్నప్పుడు అందులో రెండు ఉంటాయి పంచరాత్రి గదిలో, డీటెయిల్స్ ఎస్సెన్స్. డీటెయిల్స్ అంటే ఏంటంటే పాదాల దగ్గర ఎన్నిసార్లు ఇవ్వాలి, నాభి భాగంలో ఎన్నిసార్లు హారతి ఇవ్వాలి, శిరోభాగంలో ఎన్నిసార్లు హారతి ఇవ్వాలి, మొత్తానికి ఎన్నిసార్లు హారతి ఇవ్వాలి, ఇవంతా కూడా డీటెయిల్స్ అన్నమాట. ఎస్సెన్స్ ఏంటంటే ఆ హారతి ఇచ్చేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా భావించాలి. ఇక్కడ చెప్తున్నా చూడండి ఏమని, శుచి అంటే ఒక అర్థం ఏంటంటే భగవంతుడు పరమ పావనుడని, నేను భగవంతుని యొక్క తుచ్చమైనటువంటి సేవకుణ్ణి అని భావిస్తూ అనుకూలమైన మనసుతో దేవదేవుని అర్చించడమే శుచి అనే పదం తెలియజేస్తుంది. ఆ భావన ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకం మనకు చెప్తుంది. ఒక 5 నిమిషాలు ఈ శ్లోకాన్ని మనం కీర్తించి వెళ్దాము. మమ మన మందిరే రాహో నిషీదిన్. రాహో నిషి అనంటే పగలు రాత్రి కూడా, రాహో నిషీదిన్ మనస్సు అనేటువంటి మందిరంలో ఏమి స్థిరంగా ఉండు కృష్ణమురారి శ్రీకృష్ణమురారి. నేనేం చేస్తున్నానంటే భక్తి ప్రీతి మాలా చందన్, భక్తిని ప్రీతిని మాలా చందనంగా నేను తీసుకొస్తున్నాను, భక్తితో ప్రీతితో పూలమాల చందనం అర్పిస్తున్నాను. అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, తుమి నిదేహో నియో చిత్తనాందాను. ఈ విధంగా నేను అర్పించడం వల్ల నీ యొక్క మనస్సు ఆనందపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలానే ఇంకోటేంటి, జీవన మరణ తవ పూజ నివేదన. నేను జీవించి ఉన్నా మరణించి ఉన్నా ఎంత మంచి మాట, నేను పూజ నివేదన్, నీ పూజ ఇట్లా చేస్తానే ఉంటాను నేను జీవించి ఉన్నా మరణించి ఉన్నా. సుందర హే మనహారి, నా మనస్సును హరించేటువంటి సుందరుడా. యేసు నందకుమార్ ఆరు నందకుమార్, ఏ నందకుమారా ఇలరా, నందకుమారా ఇలరా. హాబే ప్రేమ ప్రదీపే ఆరతి తోమార్, నేనేం చేస్తున్నానో తెలుసా, ప్రేమ అనేటువంటి ప్రదీపాన్ని, ప్రేమ అనేటువంటి హారతితో నీకు నేను హారతిస్తున్నాను. నయన జమున జ్వారే అనిభార్ తోమారే విరహ గిరిధారి, ఓ గిరిధారి నీ విరహం వల్ల, నువ్వు నా నుండి దూరమయ్యావనే విరహం వల్ల యమునా నది నీటి ప్రవాహంలాగా నా కంట్లో నీరు వస్తుంది. యమునా నీరు ఎక్కడ, మన కన్నీరు ఎక్కడ, పన్నీరు లేకపోతే కన్నీరు వచ్చేది మనస్థితి. కృష్ణుడు రావడం కొంచెం ఆలస్యమైతే యమునా నది పొంగి పొరిలిపోయేదంట. ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ కృష్ణుడు, ఎక్కడని బృందావనం మీద పడిపోయేదంట. బృందావనాన్ని కాపాడుకునేదని కృష్ణుడు ప్రతిరోజు టైం టు టైం యమునా నది దగ్గరికి వెళ్ళేవాడు. కృష్ణుడు రావడం కొంచెం సేపు ఆలస్యమైతే యమునా ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ ఎక్కడ అని పొంగిపోతుంది. ఓ కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి, చివరి మాట చాలా బాగుంది. బంధనగానే తవ బజుకు జీవన, నా జీవితం అంతా ఇట్లా బంధనగానే తవ బజుకు జీవన, నా జీవితం అంతా ఇలా గడిపేస్తూ ఉంటే బతికేస్తాను. ఎలా, బంధనగానే నీ స్తుతి గానాలలో నీ యొక్క నామకీర్తనలు చెప్పుకుంటూ, నీ నామకీర్తనలు పాడుకుంటూ, నీ వైభవాలు స్తుతించుకుంటూ నా జీవితం అంతా ఇలా సాగిపోతే బాగుండు. కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి.
రాహోమిషీది కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి. మమ మన మందిరే రాహోమిషీది కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి. మమ మన మందిరే రాహోమిషీది కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి. మమ మన మందిరే రాహోమిషీది కృష్ణ మురారి, శ్రీ కృష్ణ మురారి, కృష్ణ మురారి, శ్రీ కృష్ణ మురారి, కృష్ణ మురారి, శ్రీ కృష్ణ మురారి. భక్తి ప్రీతి మాల చంద, భక్తి ప్రీతి, భక్తి ప్రీతి మాల చంద, భక్తి ప్రీతి. তুমি নিয়হেনিয় চিতনন্দন, তুমি নিয়হেনিয় চিতনন্দন, তুমি নিয়হেনিয় চিতনন্দন, তুমি নিয়হেনিয় চিতনন্দন. জীবন মরণ তব পূজনিবেদন, জীবন মরণ তব, జీవన మరణ తవ పూజ నివేదన, జీవన మరణ తవ. సుందర హే మనహారి, సుందర హే, సుందర హే మనహారి, సుందర కృష్ణ మురారి, శ్రీ క కృష్ణ మురారి, కృష్ణ మురారి, శ్రీకృష్ణ యశోనంద కుమార్, నంద కుమార్, నంద కుమార్ ఆర్ నంద, యశో నంద కుమార్, నంద కుమార్, నంద కుమార్ ఆది ప్రేమ ప్రదీపే ఆరతి తోమార్, ప్రేమ ప్రదీపే ఆబె ప్రేమ ప్రదీపే హారతి తోమార్, ప్రేమ ప్రదీపే నయ రజమున జరయని నయ రజమున జరయని তোমার বিরহ গিরিধারি, তোমার বিরহ গিরিধারি, মম মন মন্দিরে রহনিশিদি কৃষ্ণ মুরারি, শ্রীকৃষ্ণ মুরারি, মম মন মন্দিরে রহনিশিদি কৃষ্ণ মুরারি, শ্রীকৃষ্ণ মুরারি, বন্দন গণিতব বজকু জীবনা, বন্দন গানি তবে বজকু জীবন, কৃষ্ণ মুরারি, শ্রীকৃষ্ণ মুরারি, কৃষ্ণ মুরারি, শ্রীকৃষ্ণ মুরারি, কৃষ্ণ মুরারি, শ্রীকৃষ্ণ মুরারি, কৃষ্ণ মুরারি, শ্রী হরে কৃষ্ণ, হরে কৃষ্ণ, কৃষ্ণ কৃষ্ণ হরে হরে, হরে রাম, হরে রাম, রাম রাম হরে হরে। জয় জয় প্রভুপাদ, 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 প্রভুপাদ। শ্রীমদ ভাগবতম কি শিল প্রভুপাদ কি নিতাই গৌর প্রেমানন্দে হরি হরি বল, সমবেত গৌর ভক্তবৃন্দ কি।